ఆధ్యాత్మిక జగత్తులో ముందుకు వెళ్ళదలుచుకున్న వాళ్ళు మూడు పదాలు చాలా తరచుగా వాడుతూ ఉంటారు. ఉపాసన, సాధన, ఆరాధన. భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాం, సాధనలు చేస్తున్నాం, ఉపాసనలు చేస్తున్నాం. ఈ మూడు మాటలు తరచు వాడుతూ ఉంటాం మనం. ఈ మూడు మాటల యొక్క అంతరార్థం చాలా స్పష్టంగా తెలిసి ఉన్నటువంటి సాధకుడే ఆధ్యాత్మిక జగత్తులో ముందుకు వెళ్ళగలడు. ఉపాసనకి, సాధనకి, ఆరాధనకి తేడా తెలియాలి. తేడా తెలియటమే కాకుండా ఒక పదము ఉపయోగించవలసిన చోట ఇంకొక పదము సాధకుడు ఉపయోగించుకోకూడదు. ఆ తేడాని ఈనాడు అర్థం చేసుకుందాం. ముఖ్యంగా ఈ సాధన శిబిరంలో నేను పాలు పంచుకునేటటువంటి అనుభవాలు కానీ విషయాలు కానీ ఏంటంటే, ఋషులు చెప్పుతున్నటువంటి ఫలితాలు రావటం లేదు. అది మీరు నిరంతరము గుర్తుంచుకోండి. నేను చెప్పేటటువంటి ప్రతి మాట కూడా ఆ ఒక్క విషయాన్ని మీకు స్పష్టంగా తెలియపరచటానికే చెప్తాను. నేను ఏది చెప్పినా సాధనల గురించి చెప్పినా, ఉపాసనల గురించి చెప్పినా, మంత్రాల గురించి చెప్పినా, దత్త ప్రదక్షిణాల గురించి చెప్పినా, సూర్య నమస్కారాల గురించి చెప్పినా, నవగ్రహ ప్రదక్షిణాల గురించి చెప్పినా, ధూని గురించి చెప్పినా, రకరకాల గురువుల గురించి నేను మీకు చెప్పినా, నా కోరిక ఒకటే, ఏదో విధంగా మీరు కూడా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పొందటము చాలా సులభమే. నిజంగా చెప్పుకోవాలి అంటే ఓ ఉద్యోగం సంపాదించటం చాలా కష్టం, ఓ పెళ్లి చేయటం చాలా కష్టం, ఓ యజ్ఞం చేయటం చాలా కష్టం, కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం సంపాదించటం అసలు కష్టము కాదు. ఇది నేను మీకు స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే భారతదేశం యొక్క భవిష్యత్ ద్వారా తెరుచుకున్నట్టే. మొదట ఏం చెప్పాను నేను ఈ క్యాంపులో, గాయత్రి మంత్రము దయానంద సరస్వతికి పలికింది, చాలా తమాషాగా పలికింది. అంతకంటే ముందు మధుసూదన సరస్వతి అనేటటువంటి ఒక వ్యక్తికి పలికింది, అతనికి కూడా చాలా విచిత్ర పరిస్థితులలో పలికింది. ఆ పరిస్థితులు కొంచెం అర్థం చేసుకుందాం మనం. 13 సంవత్సరాల పాటు మధుసూదన సరస్వతి అనేటటువంటి ఒక యోగి, అతని గురువు ఆజ్ఞానుసారము సంవత్సరానికి 24 లక్షల చొప్పున గాయత్రి మంత్ర జపం పూర్తి చేశాడు. అంటే రోజుకి 7 గంటల పాటు గాయత్రి మంత్ర జపం ప్రతిరోజు నియమం తప్పకుండా చేస్తే ఓ సంవత్సర కాలంలో 24 లక్షల గాయత్రి మంత్ర జపం పూర్తవుతుంది. ఓ సంవత్సరం చేశాడు, 2 సంవత్సరం చేశాడు, 13 సంవత్సరాలు చేశాడు, ఏ ఫలితం రాలేదు. ఎక్కడున్నవాడు అక్కడే ఉన్నాడు. విసుగెత్తింది అతనికి. గాయత్రి గురించి కల్పవృక్షం అని, గాయత్రి గురించి కామధేను అని, గాయత్రి గురించి రకరకాలుగా చెప్తూ ఉంటారు, మీరు ఏమి కోరితే అది ఇస్తుందని. 13 సంవత్సరాల పాటు నా గురువు నాకు చెప్పిన విధానంలో తూచా తప్పకుండా ఏ విధమైనటువంటి నియమాలను ఉల్లంఘించకుండా నేను సాధన చేశానే, నాకేం ఫలితం రాలేదు అని విసుగెత్తి వదిలేసి మధురలో చేశాడు ఆయన సాధన. విసుగెత్తి వదిలేసి ఆయన కాశీకి వెళ్తాడు. కాశీలో చాలా విసుగ్గా 13 ఏళ్ళు సాధన ఫలితం ఇవ్వకపోతే మనిషి మొహం ఎన్నాంటి నిరాశ కమ్ముకుని ఉంటుంది. నిరాశగా కూర్చుని ఉన్నాడు మణికర్ణికా ఘాట్లో. మణికర్ణికా ఘాట్లో నిరాశగా కూర్చున్నటువంటి ఆ మధుసూదన సరస్వతిని ఆ మణికర్ణికా ఘాట్లోనే సాధన చేసుకుంటూ ఉన్నటువంటి ఒక పెద్ద తాంత్రికుడు చూశాడు. ఏం నాయన అలా ఉన్నావు, మా గురువుగారు నాకు గాయత్రి మంత్రోపాసన చెప్పారు, 13 సంవత్సరాలు నేను ఆ గాయత్రి మంత్ర ఉపాసన చేశాను, నాకు ఏ విధమైనటువంటి ఫలితము రాలేదు, చాలా బాధగా విసుగ్గా ఉంది, నా జీవితంలో 13 సంవత్సరాల కాలము ఎందుకు పనికిరాకుండా వేస్ట్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలో నాకు తోచటం లేదు అంటే, గాయత్రి గురించి నాకు తెలియదు కానీ తంత్ర విద్య గురించి నాకు తెలుసు, నీకు కాలభైరవ ఉపాసన నేను నేర్పుతాను. నేను ఈ కాలభైరవ ఉపాసన ఓ సంవత్సరం పాటు కనుక నువ్వు చేస్తే నీకు మంత్రసిద్ధి వస్తుంది. ఆ తర్వాత ఆలోచించుకుందాం నీకు గాయత్రి మంత్రం ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పి మంత్రోపదేశం చేసేసి వెళ్ళిపోతాడు. సరే, కొట్టిన పిండే కదా ఇతనికి సాధన చేయడం, 13 ఏళ్ల బట్టి చేస్తున్నటువంటి వ్యక్తి కనుక ఇంకో సంవత్సరం చేద్దాంలే కాలభైరవ ఉపాసన అని చెప్పి కాలభైరవ ఉపాసన చేస్తూ ఉంటే 7 నెలలు 8 నెలలు అయిపోయేసరికల్లా పెద్ద పుల్లు, సింహాలు, అందమైనటువంటి డ్యాన్స్ చేస్తున్నటువంటి నర్తకీ మణులు, ధనాన్ని నెత్తి మీద పెట్టుకుని ఆ ధనం యొక్క ఆకర్షణ అతనికి చూపిస్తూ నీకు ధనం ఇస్తాము రమ్మని చెప్పేటటువంటి వ్యక్తులు, రకరకాలైనటువంటి భయంకరమైనటువంటి దృశ్యాలు, ఆకర్షణీయమైనటువంటి దృశ్యాలు ఆయనకి కనిపించటం మొదలెట్టాయి. లొంగలే ఆయన దానికి. నేను కాలభైరవుడి సాధన చేస్తున్నాను, కాలభైరవుడు తప్ప ఇంకా ఎవరు కనిపించినా నేను పట్టించుకోను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి మనం ఎక్కడ తప్పు చేస్తాము. ఉపాసన చేస్తాం, సాధనలు చేస్తున్నాం, ఆరాధనలు చేస్తున్నాం మనం, కానీ ఈ ఉపాసనలు కానీ ఈ ఆరాధనలు కానీ ఇవేవి కానీ మనం చేసినా దారిలో ఏదైనా ఒక ఆకర్షణీయమైనటువంటి లక్ష్యము వస్తే, ఆకర్షణీయమైనటువంటి గమ్యము వస్తే 99 మనుష్యులు వాళ్ళ సాధనని ఆపేస్తారు, వాళ్ళ ఉపాసనని ఆపేస్తారు. వాళ్ళు ఏ సాధన చేస్తున్నారో ఆ సాధనని ఆపేసి ఆకర్షణీయమైనటువంటి ఫలితం వైపు వాళ్ళ మనస్సుని తిప్పుకుంటారు, సాధన మానేస్తారు. కానీ మధుసూదన సరస్వతి ఆ తప్పు చేయలేదు. భయంకరమైనటువంటి దృశ్యాలు వచ్చినా, ఆకర్షణీయమైనటువంటి దృశ్యాలు వచ్చినా వాటిని పట్టించుకోలేదు. కాలభైరవ ఉపాసనే చేస్తూ కూర్చున్నాడు. క్రమక్రమంగా 1 సంవత్సర కాలం పూర్తయింది. ఇంకా ఇవాళ రేపో కాలభైరవుడు ప్రత్యక్షం అవుతాడు అని అతను ఆశగా ఆర్తిగా చూస్తున్నాడు. ఎందుకంటే ఇంతకు ముందు చేసినటువంటి 13 సంవత్సరాల సాధనలో ఏమీ ఫలితం రాలే. ఇంకా 1 సంవత్సరం పూర్తయిపోయింది, కాలభైరవ ఉపాసనలో ఫలితం వస్తుందో రాదో తెలీదు. కానీ కొన్ని దృశ్యాలు, కొన్ని అనుభూతులు మాత్రము అతనికి లభించాయి. 1 సంవత్సరం పూర్తయింది, గురువు చెప్పినట్టే 1 సంవత్సరం పూర్తయిన తర్వాత చేయవలసినటువంటి పూర్ణాహుతి విధి విధానాలు పూర్తి చేశాడు. పూర్ణాహుతి మంత్రము కూడా చదివేశాడు. కూర్చున్నాడు, వెనక అతని నుంచి శబ్దం వినిపిస్తుంది, నాయన నీ ఉపాసనకు నేను చాలా ప్రసన్నుణ్ణయ్యాను, నీకేం కావాలి? అడిగేదేదో నా ముందుకొచ్చి ఎవరైనా మాట్లాడితే నేను చూస్తాను, కానీ వెనకాతల నుంచి ఎవరో మాట్లాడితే నాకేం తెలుస్తుందన్నట్ట. నేను కాలభైరవుణ్ణే, నీ 1 సంవత్సరం పాటు చేసినటువంటి ఉపాసనకి నేను చాలా ప్రసన్నుణ్ణయ్యాను. నీ ఉపాసనా ఫలితం వల్ల, నీ ఉపాసనా బలము వల్ల నేను ప్రత్యక్షం అయ్యాను. నేను మరి ప్రత్యక్షం అయితే ముందుకు రా అన్నాడు, రాలేను నీ ముందుకన్నాడు. అదేంటి, కాలభైరవుడు చాలా అద్భుతమైనటువంటి శక్తి సంపన్నుడు తాంత్రిక జగత్తులో, నువ్వు నా ముందుకు రాలేకపోవటం ఏంటన్నాడు. నువ్వు గాయత్రి ఉపాసన చేసి ఉన్నావు, గాయత్రి ఉపాసకుల ముందు తాంత్రిక శక్తులు పనిచేయవు, నేను రాలేవు నీ ముందు. సరే, అయితే ఓ పని చేయి, నీ దగ్గర నుంచి ఇంకా నేనే అడగదలుచుకోలేదు, నాకు ఒక చిన్న సహాయం చేసి పెట్టు. నేను గాయత్రి ఉపాసన చేశానన్నావు, ఆ గాయత్రి ఉపాసన శక్తి వల్ల నువ్వు నా ముందుకు రాలేకపోతున్నాను అన్నావు. మరి అదే నిజం అవుతే నేను చేసిన 13 సంవత్సరాల గాయత్రి మంత్రశక్తి ఎందుకు విఫలమైంది? ఇందుకు నాకు ఏ దేవతా ప్రత్యక్షం కాలేదు, నేను ఎక్కడున్న వాడిని అక్కడే ఉన్నాననిపిస్తోంది, ఈ సహాయం నేను నీకు చేయగలను. ఒకసారి ఎదురుకుండా ఒక పెద్ద చెట్టు ఉంది, మర్రి చెట్టు మణికర్ణిక ఘాట్లో, అది ఇప్పటికీ ఉంది, చాలా విశాలంగా ఉంటుంది, 6 అడుగులు 7 అడుగులు దాని కైవారం. ఒకసారి ఆ చెట్టు మీద చూడన్నాడు, ట్రంక్ చెట్టు ఇటుంటుంది కదా మాను, ఆ మాను మీద చూడంటే అక్కడ ఒక సినిమా రీల్ లాగా మధుసూదన సరస్వతి యొక్క 13 పురాతన జన్మల యొక్క, ప్రాచీన జన్మల యొక్క, ఇదివరకటి జన్మల యొక్క కొన్ని సంఘటనలు కనిపించాయి. కొన్ని పాపకర్మలు, చెయ్యకూడనటువంటి కర్మలు, బంధము కలగజేసేటటువంటి కర్మలు, ఒక్కొక్క జన్మ చూపించి మొదటి సంవత్సరం నువ్వు చేసినటువంటి ప్రారంభ కర్మ నాశనమైంది ఉపాసనతో, 2వ సంవత్సరం చేసిన గాయత్రి ఉపాసన వల్ల ఇంకో జన్మ యొక్క కర్మ నాశనమైనది, ఇలాగా 13 జన్మల యొక్క కర్మ నాశనమైనది. ఇప్పుడు నువ్వు చూసుకో, క్లీన్గా ఉంది నీది. ఇంకా ఇప్పుడు కనుక నువ్వు నీ ఆధ్యాత్మిక సాధన మొదలెడితే నీకు ఏ విధమైనటువంటి అడ్డు ఉండదు, రైట్ రాయల్గా చాలా సులభంగా నీ ఆధ్యాత్మిక సాధనలో నువ్వు పురోగమిస్తావు. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మొట్టమొదటి విషయము. ఆధ్యాత్మిక సాధనలు చాలా సులభమే, ఏమీ లేదు అక్కడ. ఓ మంత్రము నిరంతరము కొంతకాలం పాటు జపం చేస్తాం మనం. నిరంతరము జపం చేసినటువంటి ఆ మంత్రము కాలక్రమేణా మీ శరీరములో మీరు ఏ విధమైనటువంటి సిద్ధిని పొందదలుచుకున్నారో ఆ సిద్ధిని ఖచ్చితంగా మీకు అందజేస్తుంది. ఇందులో డౌట్ ఏం లేదు, ఏ విధమైనటువంటి డౌట్ లేదు. కానీ ఎక్కడ మనం అందరము తప్పు చేస్తున్నాము అంటే, ఆ మంత్రోపాసన చేయటానికి కావలసినటువంటి పరిస్థితులు మనం తయారు చేసుకోవటం లేదు. ఆ మంత్రము సఫలం అవటానికి కావలసినటువంటి కొన్ని నియమావళి ఉంది, ఆ నియమావళి మీరు ఉపయోగించుకోకుండా మీరు మంత్ర సాధన చేస్తాము అంటే ఏమీ లాభం లేదు, నచ్చకపోవచ్చు మనకి మాట వింటే, దాని దేవుణ్ణి మేము కూడా చేసేసుకుంటే ఫలితం వస్తుంది అనుకుంటున్నామే, తెలీదు మీ స్థితి ఏముందో మనకి తెలీదు, గురువుకి తెలుస్తుంది మీ స్థితి. కానీ గురువుకి మీ స్థితి తెలిసినా 1974లో హరిద్వార్లో శాంతికుంజిలో ప్రాణ ప్రత్యావర్తన శిబిరము అనేటటువంటి ఒక చాలా అద్భుతమైనటువంటి సాధనా ప్రక్రియ మా చేత పూజ్య గురుదేవులు శ్రీరామ శర్మ ఆచార్య చేయించారు. ఏంటి ఆ సాధన ప్రక్రియ, 4 రోజుల పాటు నిరంతర మౌనము, మాట్లాడే ప్రసక్తే లేదు, భోజనం కూడా మేము అడగం, మంచినీళ్ళు కూడా మేము అడగం, ఏమీ అడగం మేము. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి అప్పచెప్పారు మమ్మల్ని, మేము గదిలో కూర్చుని ఉంటాం, మౌనంగా కూర్చుని ఉంటాం, మాకు కూర్చోవాలని లేకపోతే పచాలు చేస్తాం, గది దాటి బయటికి రావు, గురుదేవులు మాతో ఏదైనా మాట్లాడదలుచుకుంటే మైక్ అరేంజ్ చేశారు మా గదుల్లోనే, మాతో మాట్లాడేవారు ఆయన. కానీ ఆయన మాట్లాడిన మాటలకి మేము జవాబు ఇవ్వటానికి వీలు లేదు, ఆయన మాట్లాడాడు వింటమే అంతే, దానికి మళ్ళీ తిరిగి మాకు అర్థం కాలేదని కానీ మేము ఇది చేయలేదని కానీ అనేటటువంటి ప్రసక్తే లేదు. అలాగా మేము 68 మందిగా ఉన్నాం అక్కడ, ఒక్కొక్క రూమ్లో ఇద్దరిద్దరం ఉండేవాళ్ళం, అందరం మౌనమే. వెళ్ళిన రోజుని దగ్గర నుంచి చివరి 5వ రోజు తిరిగి వచ్చేంత వరకు, 3వ రోజు ఆయన మమ్మల్ని తన గదిలోకి రమ్మన్నాడు, రమ్మనే ముందు ఒక కట్ట కాగితాలు తీసుకుని రమ్మన్నాడు, ఎలాంటి కట్టా కాగితాలు? ఆ రోజు ముందు రోజు రాత్రి అర్ధరాత్రి 12 గంటలకి మమ్మల్ని నిద్ర లేపారు ఆయన. నిద్ర లేపి కాగితాలు తీసుకుని కూర్చోండి, ఈ జన్మలో మీరు చేసిన పిచ్చి వెధవ పనులన్నీ ఏవైనా ఉంటే ఏది మర్చిపోకుండా రాయండి, ఏది వదలటానికి వీలు లేదు. మీరు కొట్టారా, తిట్టారా, జూదం ఆడారా, తాగుడు తాగారా, మీ ఇష్టం ఎన్ని రకాల మీరు పిచ్చి పనులు చేశారో అన్ని పిచ్చి పనులు మీకు గుర్తుంటే డేట్తో సహా, గుర్తుంటే పేర్లతో సహా, గుర్తుంటే ఏరియాతో సహా మీరు రాసుకురండి. నాకు పెద్ద చాలా మంచివాడిని అనుకునేవాడిని నేను, అంచేత నాకేం పెద్ద కట్ట రాలేదు, కేవలం 300 పేజీలు వచ్చింది. అలా వచ్చే అంతే రాసుకుని వెళ్ళింది. అంచేత 300 పేజీల కట్ట ఆయన తీసుకున్నారు. తీసుకుని ఒకసారి అన్ని చూసి ఆయన ఎక్కడెక్కడో ఎర్ర లైన్తో గీతలు గీశారు. ఆయన గీతలు గీసిన తర్వాత ఇది ఈ జన్మలో మీరు చేసినటువంటి ఘనకార్యాలు, మీకు గుర్తున్నంత లిస్ట్ ఇచ్చారు, మీకు గుర్తు రాని లిస్టు కూడా చాలే ఉండుంటుంది, అది కూడా నాకు తెలుసు. కానీ ఈ జన్మ యొక్క పిచ్చి పిచ్చి పనులే కాదు, ప్రతి జన్మలోనూ చాలా 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 పిచ్చి పనులు చేస్తూ ఉంటారు మీరు. ఆ జన్మల్లో చేసినటువంటి పిచ్చి పనులు కూడా మీ సాధనకు అడ్డు తగులుతాయి. కనుక ఈరోజు నాకు బాగా గుర్తు, ఆ రోజు ఏదో 1974 ఆగస్టు 15 శ్రీకృష్ణ జన్మాష్టమి కూడా ఆ రోజు కలిసింది. ఆ రోజు ఆ కట్ట ఆయనకి ఇచ్చాను నేను. ఇంకా ఈ రోజు నుంచి సరే అని ఆ కాగితాలు చింపేసి పూర్వజన్మలో ఉన్నటువంటి మీరు చేసిన పిచ్చి పనులైనా ఈ జన్మలో ఆ ఆగస్టు 15 1974 వరకు మీరు చేసినటువంటి పిచ్చి పనులకి నేను బాధ్యుణ్ణి, నేను సవరించేశాను. ఈరోజు నుంచి మీ స్లేటే క్లీన్గా ఉంది. ఈ క్లీన్గా ఉన్న స్లేట్ మీద మీరు ఏం రాసుకుంటారో రాసుకోండి అని అనగానే నేను చేసినటువంటి ఘనకార్యం చెప్పుకుంటే పోతుంది కదా ఆ మాట అన్నాడు ఆయన. అలా అనగానే నేను కింద దిగి సిగరెట్ కాల్చాను, సిగరెట్ వెలిగించాను. బాగా స్నానం చేసి గురుదేవుని యొక్క తపశ్శక్తితో నా పునర్జన్మలో ఈ జన్మలో ఆ జన్మలో ఉన్నటువంటి కషాయ కల్మషాలను కడిగేసుకున్న తర్వాత నేను చేసిన మొట్టమొదటి ఘనకార్యం అది. ఆశ్రమంలో సిగరెట్ కాల్చాను. ఏమైంది దీనివల్ల? తుడవటమవుతాయి ఆయన తుడిచేశాడు. తుడవగానే ఏం చేశాను నేను? మళ్ళా గీత. అలా ఒక గీత గీసుకున్నంతా మీ ఉద్దేశం? ఎన్ని గీతలు గీశాను? అదే తప్పులు మళ్ళీ తిరిగి 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 మనం చేస్తూ ఉంటాం, పెంచుకుంటూ పోతూ ఉంటాం అడ్డంకులు. చివరికి మనం పూజలు చేశామే, ఈ పూజల యొక్క ఫలితం ఏమైంది? ఏమైంది ఈ పూజల యొక్క ఫలితం? బింబసార మహారాజు, మహాచక్రవర్తి, చాలా మంచి చక్రవర్తి అని కూడా పేరు ఆయనకి ఆ కాలంలో. అతని రాజ్యానికి బుద్ధుడు వచ్చాడు. ఎవరు భోజనానికి పిలిస్తే, భిక్షకి పిలిస్తే సాధారణంగా నో అనకుండా వెళ్తూ ఉండటం బుద్ధ భగవానుడి యొక్క ఒక రూలు. భోజనానికి ముందు పిలవాలంతే, ఇవాళ ఎవరు ముందు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు భిక్షకి, అంతే తప్ప కండిషన్ అది ఏం లేదు. కానీ బింబసార మహారాజు ఎన్నిసార్లు పిలిచినా ఊండు ఆండు. ఓ 1 సంవత్సరం అయింది అక్కడ ఆ చైత్ర వనములో. బింబసార మహారాజు యొక్క వనమే అది, ఆయన గార్డెనే, అందులోనే విడిది చేసి ఉన్నాడు చెట్ల కింద ఆయన. ఊళ్ళో అందరూ పిలుస్తున్నారు, డబ్బున్న వాళ్ళు పిలుస్తున్నారు, డబ్బు లేని వాళ్ళు పిలుస్తున్నారు, పేదవాళ్ళు పిలుస్తున్నారు, డ్యాన్స్ చేసేవాళ్ళు పిలుస్తున్నారు. ఏ రకాల మనుషులు పిలిచినా, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనుకునేవాళ్ళు ఎవరు పిలిచినా కూడా వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళి భిక్ష స్వీకరించి బుద్ధుడు వస్తున్నాడు. ఒకరోజు బింబసార మహారాజు అడిగాడు, మళ్ళా మీరు మా ఇంటికి భోజనానికి రావాలి. ఏ కళనున్నాడో బుద్ధుడు ఒప్పుకున్నాడు. బ్రహ్మానందపడ్డాడు. రాత్రికి రాత్రి వెళ్ళిపోయాడు. తన వంట వాళ్ళకి పురమాయించాడు. బుద్ధుడు వస్తున్నాడు భోజనానికి. ఫస్ట్ క్లాస్గా ఉండాలి. చైనీజా, కాంటినెంటలా, ఇంటర్ కాంటినెంటలా, ఏ రకమైనటువంటి వంటలు మీరు చేస్తావు, నువ్వు కావలసినవన్నీ మన కోశాగారం నుంచి తెప్పించుకో, కానీ అద్భుతంగా వంట చేయాలి. బుద్ధుడు వస్తున్నాడు మన ఇంటికి భోజనానికి, అది గుర్తుంచుకో అన్నాడు. సరే, వాళ్ళు చాలా కష్టపడి భోజనాలు తయారు చేశారు. 9 అయింది, 2వ రోజు 10 అయింది, 11 అయింది, 12 అయింది, 3 అయింది, రాడు బుద్ధుడు. బింబసార మహారాజుకి ఆకలేస్తుంది, ఆకలికి తాళ లేకుండా ఉన్నాడు. సరే, ఈ లోపల దూరంగా కనిపించింది కాషాయ బట్టలు గాలికి రెపరెపలాడుతూ. అమ్మయ్య, బుద్ధుడు వాళ్ళ శిష్యులతో వస్తున్నాడు అనుకుని ఊపి తెచ్చుకున్నాడు. రెడీ చేయండి అరా, రెడీ చేయండి అయ్యా అన్నాడు. ఇంటి ముందుకు రాగానే సన్యాసులు సారంగా బుద్ధత్వ దీక్ష తీసుకున్న వాళ్ళు గడప దాటరు, అంచేత ఆయన బయటే నుంచున్నాడు. భవతి భిక్షాం దేహి, తన భిక్షాపాత్ర పైకెత్తాడు. రాజుగారు బింబసార మహారాజు చాలా ఆనందంగా, చాలా ఉత్సాహంగా, అప్పుడే వండినటువంటి వంటకాలు, వేడివేడిగా ఉన్నటువంటి వంటకాలు అందులో వెయ్యబోయి వెనక్కి తీసుకున్నాడు. వేయలేదు భిక్షాపాత్రలు. ఎందుకు వేయలేదు భిక్షాపాత్రలు అంటే, బుద్ధుడి యొక్క భిక్షాపాత్రలో దారిలో ఉన్నటువంటి పేడ, దారిలో ఉన్నటువంటి బురద, దారిలో ఉన్నటువంటి రాళ్ళు, దారిలో ఉన్నటువంటి ముళ్ళు అన్నీ ఏరుకుంటూ భిక్షాపాత్రలో నింపుకుంటూ వచ్చాడు. ఇదేంటి స్వామి, నా దగ్గరికి భోజనానికి వస్తా ఉన్నావు కదా, భిక్షాపాత్ర ఖాళీగా ఉంచుకు రావాలి, కానీ నీ భిక్షాపాత్రని నింపుకుని వస్తే నేను నీకు భిక్ష ఎలా ఇవ్వగలను అని చాలా బాధతో అడుగుతాడు బింబసారుడు. అదే కదా నేను చెప్పేది అన్నాడు. బుద్ధుడు అన్నది ఏంటి అంటే, అదే కదా నేను చెప్పేది అన్నాడు. మనం చేసేటటువంటి తప్పులు, ఆధ్యాత్మిక సాధనలో ఋషులు చెప్పినటువంటి ఫలితాలు మనకి రావటం లేదు. ఋషులు తప్పు చెప్పారా అనేటటువంటి ప్రశ్న ఈనాడు మన మనస్సులో ఉదయిస్తోంది. విష్ణు సహస్రనామం మీరు చదువుతారు, ఫలశ్రుతి చదువుతారు చాలామంది. విద్యార్థులకి విద్య వస్తుంది, రోగగ్రస్తులకి రోగం నయమవుతుంది, పరీక్షకు వెళ్ళేటటువంటి వాళ్ళు పరీక్షలో పాస్ అవుతారు, యుద్ధంలో వెళ్ళిన వాడు యుద్ధంలో జయం పొందుతాడు. దుస్వప్నాలు ఏవైనా ఎవరికైనా వచ్చి ఉంటే ఆ దుస్వప్నాల యొక్క ఫలితాలు వాడిని బాధించవు. విష్ణు సహస్రనామ వెనకాతలు ఉండేటటువంటి ఫలశ్రుతి ఇది. లలితా సహస్రనామం, బలే సహస్రనామం దశలు, ఇంకా అది కనుక చూస్తే ఫలశ్రుతి నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది. అసలు లలితా సహస్రనామం మన దగ్గర పెట్టుకుని అసలు ఇంతమంది ఎందుకు ఇన్ని రకాల బాధపడుతున్నారా, అందులో కొన్ని మీకు చెప్తాను నేను. వెన్న ముద్దని చేతిలో పెట్టుకుని లలితా సహస్రనామాన్ని చదివేసి పిల్లలు లేని వాళ్ళకి ఎవరికైనా ఆ వెన్న ముద్ద ఇచ్చేస్తే పిల్లలు వచ్చేస్తారు. విషజ్వరంతో, డాక్టర్లకి అంతుపత్తి లేనటువంటి జ్వరంతో ఎవరైనా బాధపడుతూ ఉంటే, ఆ రోగం ఏమిటో అంతు తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంటే, పూర్ణిమ నాడు రాత్రి ఆ జ్వరంతో బాధపడుతున్నటువంటి వ్యక్తి యొక్క శిరస్సు మీద చెయ్యపెట్టి, కుడి చెయ్యపెట్టి లలితా సహస్రనామం ఎవరైనా చదివితే ఖచ్చితంగా అతని జ్వరం తగ్గుతుంది. అదేదైనా కావచ్చు, అది దానికి పేరు పెట్టలేనటువంటి రోగమైనా కావచ్చు. లలితా సహస్రనామంలో చెప్పబడినటువంటి కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను. అంతేనా చెప్పాడు వాడు, ఇంకా చాలా చెప్పాడు వాడు. అక్కడ ఏం చెప్తాడు, మీరు మామూలుగానే ఈ లలితా సహస్రనామం చదివారు, మీరేమీ కోరికలు కోరలేదు, సంస్కృతం చదవటం వచ్చు మీకు, తెలుగు లిపిలో ఉన్నటువంటి సంస్కృతం చదివినా పర్వాలేదు, సంస్కృత భాష మీకు తెలుగు చదవటం వచ్చినా చదివేయచ్చు. లలితా సహస్రనామం చదివేశారు. చదివేస్తే ఏమవుతుందిట? ఎడారిలో నీళ్లు లేనటువంటి ఎడారిలో ఒక కోటి బావులు తవ్విస్తే ఎంత పుణ్యము మీకు వస్తుంది అనుకుంటున్నారో? అంత పుణ్యము వస్తుందని చెప్పి ఆపడు. ఆ పుణ్యాన్ని జస్ట్ ఒక కోటి రెట్లు హెచ్చు వేసుకో అన్నాడు. తత్పుణ్యం కోటి గుణితం, ధ్రువం ఖచ్చితంగా లభిస్తుంది అన్నాడు. మీకు ఆశ్చర్యం ఏదు? మరి ఆ లలితా సహస్రనామ పుస్తకం మన దగ్గర ఉన్నదే, చదవటం మనకి వచ్చును, మరి ఏది ఆ ఫలితాలు? ఎందుకు ఆ ఫలితాలు రావటం లేదు? ఎందుకు ఆ ఫలితాలు రావటం లేదు అంటే ఎందుకు ఈ ఫలితాలు రావటం లేదు? మనం అడుక్కునేటటువంటి భిక్షా పాత్రలో రకరకాల మట్టి పోసుకుని వెళ్ళి రకరకాల కుళ్ళు అంతా నింపుకుని వెళ్ళి అక్కడ లలితాదేవిని నీ ఆహారం పెట్టమని చెప్తే ఆవిడ ఎలా వేస్తుంది? ఆవిడ వేదల్చుకున్నా వేయటానికి వీల్లేదు. మన మనస్సులు నిర్మలంగా ఉంటే, మన ఆచరణలు నిర్మలంగా ఉంటే, మన శ్రద్ధ నిర్మలంగా ఉంటే, అది మీ చేత దత్త ప్రదర్శన చేస్తున్నప్పుడు నిరంతరం చెప్తున్నాం, మనకు కడుక్కోవటం రాదు. మన మనస్సులో ఎన్ని జన్మల యొక్క పాపాలు అలాగ లోతుగా పేరుకుపోయి ఉన్నాయో మనకు తెలియదు. మన వాక్కులు మనం మామూలుగానే అంటూ ఉండొచ్చు, చాలా క్యాజువల్గా అంటూ ఉండొచ్చు. ఎంత క్యాజువల్గా జరిగేటటువంటి ఒక సంఘటన ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుందో నా జీవితంలోనే చూశాను నేను. లాల్ అని నా స్నేహితుడు ఒకతను ఉన్నాడు బెనారస్లో, అతనింట్లోనే ఉంటూ ఉండేవాడు. సాధారణంగా ఒంటి గంటకి ఒకసారి మేము వెళ్తున్నాం. ఓ రైల్వే గార్డ్ మా ఫ్రెండ్, ఆ రైల్వే గార్డ్ భార్య మాకు చాలా ప్రేమగా చూసుకునేది. లాల్కి వదిన అవుతుంది, లాల్కి వదిన అవుతుంది కనుక నేను వదిన అని పిలుస్తూ ఉండేవాడిని. చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు ఆ దంపతులు. ఆయన రిటైర్ అయిపోయే రోజు దగ్గరికి వచ్చింది, కొంచెం ఆయనకు అనారోగ్యంగా ఉంది అని విని లాలు వాళ్ళ ఇంటికి వెళ్దాం అన్నాడు. ఒంటి గంట నార అయింది, ఇది వెళ్ళే టైం కాదు. వాళ్ళకి మనం అంటే ఎంత ఇష్టం ఉన్నా కూడా అదేంటి, వదిన నన్ను ఏమైనా అంటుందా, ఏమనుకుంటుంది, ఏం అనుకోదులే అని వెళ్ళాం మేము. నేనేమో సైకిల్ కింద తాళం వేస్తున్నాను, 4-5 మెట్లు ఎక్కాలి. లాల్ మెట్లు ఎక్కుతున్నాడు, తలుపులు వేశారు. రాత్రి 1:30 తలుపులు వేశారు. మొహం కంద గడ్డలాగా చేసేసుకున్నాడు, దిగి వచ్చాడు. ఇంకా మరి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. తర్వాత 2 నేను వెళ్ళాను కారణం తెలుసుకుందామని. మాకు తెలియదు అసలు అతను మెట్లెక్కి వస్తున్నాడని. రాత్రి 1:30 అయింది కదా అని నేను మా ఆయన్ని తలిపివేయమన్నాను. ఆయన క్యాటరాక్ట్ ఉంది, ఒంట్లోనూ కూడా బాగుంటం లేదు కదా, బయట లైట్ లేదు, మెట్లెక్కి ఆవిడ వస్తున్నాడో మాకేం తెలుసు, అసలు ఎక్కుతున్నట్టు కూడా ఆవిడ రాదు అని వాడిగోల. కాదు, నువ్వు చూసావు, నన్ను చూసే మా మొహం మీద నువ్వు తలుపులేసావు, వీడిగోల. ఇందుకు ఇదంతా చెప్తున్నాను, మన వాక్కులు, మన ఉచ్చారణ చేసేటటువంటి వాక్కులు. అసలు కావాలని బాధ పెట్టాలని అంటాం, అది వదిలేద్దాం. మనం ఎక్స్పర్ట్స్ అందులో, మనం వాక్ శక్తిని బాంబుల్లాగా ఉపయోగించుకోగలిగేటటువంటి శక్తి భారతీయులకి అద్భుతంగా ఉంది అది. కానీ అది వదిలేద్దాం పోని. నిజంగానే మనకి తెలియకుండా మనం మాట్లాడుతున్నటువంటి మాటల యొక్క ప్రభావం ఎలా ఉంటుందో మనకి తెలియకుండా కూడా మాట్లాడిందని కొన్ని సందర్భాలు ఉంటాయి. దానివల్ల కూడా ఎదుటివాడు బాధపడి ఉంటాడు. మన ఆచరణ వల్ల బాధపడిన వాళ్ళు చాలామంది ఉంటారు. మరి ఇవంతా మనం రికార్డు చేసుకోలేదు, మనకి తెలీదు ఏం చేయాలి. దత్త ప్రదర్శనలో మనం అదే చేస్తున్నాం. ఏ రోజుకి ఆ రోజు మనం కడిగేసుకుంటున్నాం. కడుక్కుంటున్నారా అది మీరు చూసుకోండి. కడిగేసుకుంటే దత్తప్రదక్షిణ చేసిన తర్వాత సిగరెట్లు కాల్చకండి. సిగరెట్లు కాల్చకండి అంటే నా భావం అర్థమైంది కదా. దత్తప్రదక్షిణలు చేస్తూనే బయటకు వచ్చి మీ ఆచరణ కానీ మీ వాక్కు కానీ రాంగ్ ట్రాక్లో పోయిందనుకోండి, ఇంకా దత్తప్రదక్షిణ ఎందుకు ఉపయోగపడుతుంది? కానీ దత్తప్రదక్షిణలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే, ఆ రోజు 1974 శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు 300 పేజీలు మా గురువుగారికి ఇచ్చినప్పుడు ఒక రకమైనటువంటి గర్వం ఉండేది నాలో. ఏంటంటే గర్వం, మా గురువుగారు అంత గొప్ప, ఈ జన్మలోని పాప పంకిలాన్ని కాదు, ఏ జన్మలోనూ ఏ పాపం చేసుకున్నా కూడా ఆ పాపాన్ని నేను కడిగేశాను, ఈ క్షణం నుంచి నీ యొక్క లైఫ్ క్లీన్ స్లేట్, ఏ విధమైనటువంటి పాపము ఏ విధమైనటువంటి లోపము నీ జీవితంలో లేదు అని చెప్పగలిగేటటువంటి దమ్ము ఉన్న గురువుకి నేను శిష్యుణ్ణి అని ఎంతో అహంకారం అప్పుడు. పాజిటివ్ అహంకారం, నెగిటివ్ అహంకారం కాదు, ఇంత గురువు నాకున్నాడే అని. కానీ మీ అదృష్టం, మీకు కూడా అటువంటి గురువు లభిస్తున్నాడు. సర్వజ్ఞుడైనటువంటి, సర్వవ్యాపకుడైనటువంటి, సర్వసమర్థుడైనటువంటి ఆ దత్తప్రభువు స్మర్తుగామి, నువ్వు తలుచుకుంటేనే వచ్చేసి చేసేటటువంటి వ్యక్తి ఆయన. ఇలాంటి పాప కంపిలాన్ని తుడిచేయటానికే నా అవతారం వచ్చింది అని స్పష్టంగా చెప్తున్నటువంటి ఆ దత్త ప్రభువుకి మీరు దత్త ప్రదక్షిణాలు రోజు చేసుకుంటున్నప్పటికీ కూడా మన సాధన ఇంకా ఫలితాలు ఇవ్వటం లేదు అంటే మీరు కాస్త జాగ్రత్తగా చూసుకోండి, ఎక్కడో లీక్ ఉంది, కనెక్షన్ కరెక్ట్గా లేదు. ఆ కనెక్షన్ని కనుక కరెక్ట్గా చేసుకున్నప్పుడే ఆధ్యాత్మిక జగత్తులోని మొదటి స్టెప్ ఉపాసనలోకి వెళ్తాం. అందుకు ఇదంతా నేను చెప్పుకొచ్చాను. దత్త ప్రదక్షిణలు మీరు మానకండి. ఆర్తి, భావన, సమర్థుడైనటువంటి వాడు కడిగేయటం ఎంతసేపు వాడు కడిగేస్తాడు, ఏ రోజుదో ఆ రోజు కడిగేస్తాడు. మీరేం కంగారు పడక్కర్లేదు, ప్రతిరోజు కడుక్కుంటూ ఉందాం. మనం స్నానం ఎలా చేస్తున్నామో అలాగే మన ఆత్మని దత్త ప్రదక్షిణాల రూపంలో కడిగేసుకుందాం. మనం కడిగేసుకున్నాక ప్రతిరోజు మనం ట్రై చేద్దాం. ఇంకా ఈరోజు ఇంకా తప్పులు చెయ్యం, చేస్తాం చేస్తాం అని నేనే చెప్పాను కదా. అంత పెద్ద గురువు దగ్గర నేను దీక్ష తీసుకున్నాను అని పెద్ద గర్వపడి ఏం చేశా, మెట్లు దిగుతూ సిగరెట్ వెలిగించా. తప్పు లేదు, హ్యూమన్ వీక్నెస్. తప్పు ఎక్కడొస్తుంది అంటే ఆ తప్పుని గుర్తించకుండా తిరిగి తిరిగి అదే తప్పు చేసుకుంటూ వెళ్ళిపోవటం. అంచేత మీరు తప్పులు చేస్తూ ఉండొచ్చు, ప్రయత్నించండి ఈ తప్పు మళ్ళా నేను చెయ్యను అని ప్రయత్నిస్తూ ప్రయత్నించి చేసుకుంటూ ఉండగా ఉపాసన మొదలెట్టే హక్కు మీకు వస్తుంది. ఉపాసన, సాధన, ఆరాధన ఈ మూడింటికి మధ్య తేడాలు ఇవాళ అర్థం చేసుకుని రేపటి నుంచి మనం చేసేటటువంటి మన కార్యక్రమాలలో మీరు ఉపాసన చేస్తున్నారా, సాధన చేస్తున్నారా, ఆరాధన చేస్తున్నారా, లేకపోతే భిక్షాపాత్రలో ముళ్ళ కంచెలు చేర్చుకుంటున్నారా? ఇది మీకు స్పష్టంగా అర్థమవుతే మీరు సాధనలో చాలా తొందరగా ముందుకు వెళ్ళిపోతారు. ఇంకేంటే చేసిన తప్పు అర్థమవుతే తీసేయటం చాలా ఈజీ కదా. భిక్షాపాత్రలో మీరు కూడని పదార్థాలు సేకరించారే అనుకోండి, తీసేయటం ఎంతసేపు దాన్ని ఇలా ఉంచేస్తే చాలు, క్లీన్ అయిపోతుంది కదా. అంచేత మన జీవిత విధానాన్ని మనం ఏదో గాభరా పడిపోయి మార్చుకోవాలి అని కంగారు పడకండి. కొంచెము ఓపిక, కొంచెము సాహసము, కొంచెము నిష్ట, అదే సిద్ధి సాయం అనేవాడు సబూరి శ్రద్ధ, ఈ రెండు ఉంటే చాలనేవాడు. ఇది మనస్సులో ఉంచుకుని దత్త ప్రదక్షిణల యొక్క ఆ అద్భుతమైనటువంటి శక్తి మీకు అర్థం కాలేదేమో అని మళ్ళీ నేను చెప్పాను. నేను చాలామంది పొద్దున్న చేస్తున్నప్పుడు కూడా నాకు ఎందుకు అనిపించింది వాళ్ళ మనస్సు ఇక్కడ లేదేమో అని, నా దృష్టి దోషమే కావచ్చు, ఇంచంటే నా మనస్సు అక్కడ లేదేమో, అంచేత ఏదైనా కావచ్చు, కొంచెం మీరు ఎంత అద్భుతమైనటువంటి ప్రక్రియ చేస్తున్నారో అర్థమైంది కదా. జన్మ జన్మాంతర సంచితమైనటువంటి కుసంస్కారాలు ఆ 18 ప్రదక్షిణాల్లోనూ క్లీన్ అయిపోతాయి. క్లీన్ చేయగలిగేటటువంటి గురువు ఆయన, హీ హ్యాస్ గాట్ దట్ ఎబిలిటీ. చేసుకోండి, క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఉపాసన. ఉపాసన అంటే ఓ 3-4 ఉదాహరణలు చెప్తాను. ఈ ఉదాహరణలను మీ సాధనకు ఉపయోగించుకోండి. కుంపటి దగ్గర కూర్చున్నారు, ఉప ఆసన దగ్గరగా కూర్చునుట. కుంపటి దగ్గర కూర్చున్నాం మనం, ఏమవుతుంది? వేడిగా ఉంటుంది, మన బట్టలు వేడెక్కుతాయి, మన ఒళ్ళు కూడా వేడెక్కుతాయి. ఓ గంటో అరగంటో ఆ నిప్పు దగ్గర కూర్చొని మనం కాస్త పక్కకి వెళ్తే ఎవరైనా మన చేతిని ముట్టుకున్న వాడికి కూడా ఆ వేడి తగులుతుంది. ఉప ఆసన, మీరు ఎవరి దగ్గర అవుతే కూర్చున్నారో ఆ లక్షణాలు మీకు అంటాలి. ఇంగువ మీ రుమాల్లో మూట కట్టుకున్నారు, సరే ఇంటికి తీసుకొచ్చారు, ఇంగువ ఇంట్లో పెట్టేశారు లోపల ఇంటిట్లో. ఇంగు వాస రుమాలు వాసన చూస్తారు, ఏం వాసన ఇస్తుంది? ఇంగు వాసన ఇస్తుంది కదా. అలాగే పువ్వులు మూట కట్టుకు తెచ్చుకున్నారు, పువ్వుల వాసన వేస్తుంది కదా. సినిమా హాల్లో నాకు ఒక చాలా విచిత్రమైనటువంటి ఆట, సినిమా చూసి బయటకు వస్తున్నప్పుడు నేను ఏం అబ్జర్వ్ చేస్తానంటే ఎంతమంది హీరోని అనుకరిస్తూ నడుస్తున్నారో గమనిస్తాను నేను. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఆడవాళ్ళు అయితే హీరో అయిందని మీరు చూసుకోండి. అది 90% ముఖ్యంగా కాలేజీ ఏజ్ గ్రూప్లో వాళ్ళు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఏ సినిమా అయితే వాళ్ళు చూసి వచ్చారో ఆ డైలాగులు కానీ ఆ హీరో నడిచినటువంటి వేషధారణ ఉన్నా లేకపోయినా ఆ స్టెప్స్ ఉంటాయో నడకలేవో ఖచ్చితంగా అనుకరిస్తారు. మీరు చూడండి, భలే తమాషాగా ఉంటుంది సినిమా నుంచి బయటకు వచ్చినప్పుడు. సినిమా కంటే పెద్ద సినిమా అది, మీరు ఆ యాంగిల్లో కనుక చూస్తే. అది ఉపాసన. 3 గంటల సేపు మీరు ఆ సినిమాలో కూర్చున్నారు. ఒక వ్యక్తి అంటే మీకు ఒక ఇంప్రెషన్ ఉంది కదా, హీరో అంటే ఇష్టం అవుతేనే కదా ఆ సినిమాకి వెళ్తాం. అంచేత ఉపాసన కూర్చొని చూస్తున్నారే, వాడు మాట్లాడే మాటలు, వాడు మాట్లాడే స్టైలు, వాడు వేసేటటువంటి ఊత పదాలు. కొన్ని ఊత పదాలు అయితే సుత్తి, అసలు ఐరన్ సుత్తి, ఏ హ్యామరింగ్ మర్చిపోయాను నేను ఇప్పుడు, అది ఎంత కామన్ అయిపోయాయో అసలు. ఉపాసన ఇదంతా. దగ్గర కూర్చున్నారంతే ఆ సినిమాల్లో, దగ్గర కూర్చుని వినటం వల్ల మీ జీవితాలు మారిపోయాయి, మీరు ఉపయోగించుకునేటటువంటి మాటలు మారిపోయాయి, మీ నడక మారిపోతున్నప్పుడు భగవంతుడు ముందు మీరు కూర్చుంటే ఉపాసన. మరి మీ నడవడిక మారాలి కదా, మీ జీవించే విధానం కనీసం సినిమా హాల్ నుంచి బయటకు వచ్చి మళ్ళా ఇంటికి వచ్చి ఆ అమ్మ నాన్న ఎవరో ఏమర్రా ఇంకా సినిమా గోల ఆపరా అనేంతవరకైనా కంటిన్యూ అవ్వాలి కదా, అవునా? అది ఉపాసన, అది ట్రై చేయండి. ఉపాసన, ఏ భగవంతుణ్ణి మీరు ప్రార్థన చేస్తున్నారో, ఏ శక్తిని మీరు ప్రార్థన చేస్తున్నారో. చాలా ఉదాహరణలు ఇచ్చుకోవచ్చు ఉపాసనకి. గోరింటాకు పెట్టుకుంటూ ఉంటాం, రుబ్బుతారు గోరింటాకు, గోరింటాకు రుబ్బుకుని చాలా జాగ్రత్తగా పెట్టుకుంటూ ఉంటారు. కానీ గోరింటాకు రుబ్బినవాడు గోరింటాకు పెట్టుకోవాల్సిన అవసరం లేదేమో. ఉపాసన, వాడు కూర్చున్నదే గోరింటాకు దగ్గర, వాడేం పెట్టుకోకర్లే, వాడి చెయ్య సహజంగానే ఎర్రబడిపోతుంది. మరి భగవంతుడి దగ్గర కూర్చున్నటువంటి మనకి ఆ భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలు ఎందుకు రావటం లేదు మనకి? భగవంతుడి దగ్గర కూర్చోలేదు కనుక. కూర్చుంటే వచ్చి తీరాలే, మీరు తప్పించుకోలేరు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు, చల్లగా గాలి తగులుతోంది, మీ ఒళ్ళు వేడెక్కదు, చల్లగానే ఉంటుంది. ఇంచేత గాలి యొక్క ఉపాసన ఉంది కనుక, అంతేగా. మరి భగవంతుడి యొక్క ఉపాసన చేస్తున్నాం అనుకునేటటువంటి మన అహంకారము, భగవంతుడు ముందు, భగవంతుడి ఫోటోల ముందు, వెంకయ్య స్వామి ముందు, షిరిడి సాయి ముందు మీరు కూర్చుని, మరి ఆయన గుణాలలో ఏ గుణాలు మీరు కాపీ కొడుతున్నారు? ఎందుకు పనికిరాని అమితాబ్ బచ్చన్ హెయిర్ స్టైల్ కాపీ కొడుతున్నారే? ఎందుకు పనికిరాని రజనీకాంత్ సిగరెట్ అలా ఎగరేస్తాడు? వాడు పాప నిజంగా అలా ఎగరేస్తాడు ఏదో నాకు తెలీదు, ఎగరేస్తాడు, అది కాపీ కొడుతున్నాడే మీరు. కానీ మీకు ఆదర్శంగా ఉన్నటువంటి ఆ గురువు, మీకు ఆదర్శంగా ఉన్నటువంటి ఆ భగవంతుడి యొక్క జీవితం, మీ జీవితము ఒకేలాగా ఉండాలి, ఆ భగవంతుడి జీవితంలాగే నా జీవితము కూడా గడవాలి అనేటటువంటి ఆ ఆర్తి రాకపోతే ఇది ఉపాసన ఎలా అవుతుంది? ఉపాసన అవ్వదు. అంచేది అది ఉపాసన ముందు ఏం చేయాలి? మనం భగవంతుడి దగ్గర కూర్చుని ఆ భగవంతుడి యొక్క లక్షణాలు ఏమిటో వాటిని గుర్తు చేసుకోవాలి. అప్పుడు మీకు బోర్ కొట్టదు. రామాయణం చూస్తే మీలో ఎవరికి బోర్ కొట్టదు అని నా నమ్మకం. మీలో చాలామంది చాలాసార్లు రామాయణాన్ని చూసి ఉంటారు. మొన్న కూడా చాలామంది ఆ చిన్నపిల్లలు యాక్ట్ చేసినటువంటి రామాయణానికి వెళ్ళాలి అని వెళ్దాం అనుకున్నాం, కానీ రామాయణం కంటే రాములమ్మ గొప్పదేమో అనేటటువంటి డౌట్ వచ్చింది మాకు. అంచేత డౌటే, అంచేత మేము నిర్ణయించుకోలేకపోయాం చివరికి ఎక్కడికి వెళ్ళాలో అని, వెళ్ళలేదు. కానీ అక్కడ రాముడు ఉన్నాడు. కానీ ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే, రామాయణాన్ని మీరు అనేక సార్లు చూడగలిగినప్పుడు రామ విగ్రహం ముందు కూర్చుని ఆ రామాయణాన్ని మీరు ఎందుకు చూడలేకపోతున్నారు? మీ ముందు రాముడు విగ్రహం ఉంది, మీ ముందు సీత యొక్క విగ్రహం ఉంది, పక్కనే లక్ష్మణస్వామి యొక్క విగ్రహం ఉంది, ఆ పక్కనే హనుమంతుడు ఉన్నాడు. ఒక్కసారి కళ్ళు మూసుకుని మీకు నచ్చినటువంటి ఆ రామాయణ ఘట్టంలోకి మీరు వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళిపోతే ఆపేవాళ్ళు ఎవరు మిమ్మల్ని? అలా ఎంతసేపు మీరు కూర్చోవచ్చు? ఇష్టం, గంటలు గంటలు కూర్చోవచ్చు. కథ, ఆ కళ్యాణ గుణాభిరాముడి యొక్క కథ. అలాగే మీకు ఎవరు నచ్చితే వాళ్ళు, సిద్ధిసాయి నచ్చాడు అనుకోండి, సిద్ధిసాయి ఫోటో ముందు కూర్చోండి, విగ్రహం ముందు కూర్చోండి, జ్ఞప్తి తెచ్చుకోండి ఆ లీలలన్నీ. క్రైస్ట్ మీకు ఇష్టం, గుర్తు తెచ్చుకోండి ఆ లీలలన్నీ. మొహమ్మద్ మీకు ఇష్టం, ఎవరు అన్నది అక్కడ ఇంపార్టెంట్ కాదు. ఏంటి ఇంపార్టెంట్ అంటే, మీరు ఏ భగవత్ శక్తిని అయితే మీరు కొలుస్తున్నారో, రేపు ఆ భగవత్ శక్తి ముందు మీరు దీపం వెలిగించినప్పుడు, ఉక్కిన దీపం వెలిగించకండి, దీపం వెలిగించిన తర్వాత కళ్ళు మూసుకుని మీకు నచ్చిన ఏదో ఒక ఘట్టం, ఏ ఘట్టమైనా సరే, నచ్చకపోతే ఆ దేవుడి విగ్రహం మీ దగ్గర ఉండదు కదా. నచ్చినటువంటి ఆ దేవుడి విగ్రహం ముందు కూర్చుని నచ్చినటువంటి ఏదో ఒక ఘట్టాన్ని తిరిగి తిరిగి గుర్తు చేసుకోండి, చూడండి ఏమవుతుందో, అది ఉపాసన. కానీ ఉపాసన ఒకటే సరిపోదు మన జీవితంలో, ఉపాసనతో పాటు సాధన కూడా కలవాలి. సాధన కూడా కలిసినప్పుడే ఉపాసన ఫలితం చూపిస్తుంది. ఉపాసన మీరు ఎంతసేపు చేయాలి? 5 నిమిషాలు చేయండి, 10 నిమిషాలు చేయండి, 20 నిమిషాలు చేయండి, అంతకంటే ఎక్కువ కల్లే. ఏం చేయాలన్నమాట? ఉపాసన చేస్తున్నప్పుడు మీ ఆరాధ్య దేవత, ఆ ఆరాధ్య దేవత యొక్క మీకు నచ్చినటువంటి ఓ 2 గుణాలు, 3 గుణాలు, 4 గుణాలు, దానికి సంబంధించినటువంటి కండిషన్స్ ఆలోచించుకోండి, ఊహించుకోండి, పులకించండి, లేచుకోండి. ఇంకెప్పుడు సాధన మొదలెట్టాలి మీరు? మా గురువుగారు మాకు ఇచ్చినటువంటి కొన్ని ఆదేశాలు ఉన్నాయి. ఆదేశాలను నేను ఆర్డర్స్, మిలిటరీ ఆర్డర్స్, ఇవి మాత్రం మీరు వదిలితే మీకు నాకు ఎట్టి సంబంధము లేదు అని అంటూ ఉండేవాడు ఆయన. సాధన చేయటానికి ఎంతసేపు సాధన చెయ్యాలి అనే దానికి మాకు బాగా కన్సెషన్ ఇచ్చాడు ఆయన. మిగతా విషయాల్లో ఆయన ఏం కన్సెషన్ ఇవ్వలేదు, కానీ సాధన చేయటానికి మాత్రం మాకు చాలా కన్సెషన్ ఇచ్చాడు. ఏమీ పర్వాలేదు రామకృష్ణ, నువ్వు రోజుకి 24 గంటలు నువ్వు సాధన చేసుకుంటే చాలు, ఆ తర్వాత నువ్వు సాధన చేసుకోక్కర్లేదులే అన్నాడు. నేను చాలా ఆనందించాను. నేను రోజుకి 24 గంటలే ఉన్నాయి నా అదృష్టం. రోజుకి 48 గంటలు సాధన చేసి మన వాడి వాయిదా. సాధన నిరంతరము జీవించి ఉన్నంత వరకు ప్రతి క్షణము మీరు గమనిస్తూ ఉండండి, మీరు ఆ భగవంతుడి యొక్క స్థాయికి అనుగుణ్యంగా జీవిస్తున్నారా లేదా. అంచేత సాధన 24 గంటలు జరుగుతుందంటే మీరేం చేయక్కర్లే. ఏంటి గమనించుకోవాలి? మీరు మీ జీవిత విధానం ఉందే, మీరు మాట్లాడే మాటలు ఉన్నాయే. మీరు ఎక్కడైనా ఉండొచ్చు, మీరు సినిమా హాల్లో ఉండొచ్చు, పబ్లిక్ ఫంక్షన్స్లో ఉండొచ్చు, స్నేహితులతో మాట్లాడుతూ ఉండొచ్చు, చిన్నపిల్లలతో ఆడుకుంటూ ఉండొచ్చు, కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మీరు గాయత్రి ఉపాసకులు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు దత్తాత్రేయస్ గురువు యొక్క శిష్యులు. అంచేత సాధన ఇది. మిమ్మల్ని చూడగానే తెలిసిపోవాలి మనుషులకి వీళ్ళు ఆ దేవత యొక్క ఉపాసకులు అని. రామకృష్ణ పరమహంస యొక్క జీవితాన్ని తిరిగి తిరిగి అందుకు చదవమంటాను. ఇప్పుడు నేను మీకు చెప్పేది అదే, చదవండి రామకృష్ణ పరమహంస యొక్క జీవితం. హనుమత్ ఉపాసన మొదలెట్టాడు ఆయన, ఇంకా ఆయన గదిలో కూర్చోలేకపోయాడు, ఆయన చెట్టెక్కి కూర్చున్నాడు, గదిలో కూర్చోలేకపోయాడు ఆయన. అసంభవం అయిపోయింది ఆయనకి, అసలు ఎంతలా ట్రై చేశాడో గదిలో కూర్చుని ఉందామని. మనం హనుమంతు ఉపాసన చేస్తాం, రామకృష్ణ పరమహంస హనుమంతు ఉపాసన చేశాడు, కానీ సాధనలో తేడా చూడండి, అది తేడా. ఉపాసన ఒకటే, సాధన. చివరికి 3.5 రోజుల్లో ఆయనకు హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు, బాగానే ఉంది. కానీ ప్రత్యక్షం అయిన తర్వాత ఆ సాధన ఆయన మూసేసిన తర్వాత ఆ రంగుళాలు తోక కూడా పెరిగింది ఆయనకి ఫిజికల్గా. ఇంకా ఆయన సాధన కంటిన్యూ చేసి ఉంటే ఏమయ్యదు. అలాగే ఆయన క్రైస్ట్ ఉపాసన చేసేవాడు. క్రైస్ట్ ఉపాసన చేస్తున్నప్పుడు ఖాళీ అనే మాట వింటే మీకు తెలుసు కదా, ఆయన సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు, ఆపుకోలేకపోయాడు ఆయన, అసలు ఇంపాసిబుల్. అలాంటి వాడు క్రైస్ట్ ఉపాసన చేస్తున్నప్పుడు ఖాళీ అంటే నాకు అసహ్యం వేసేది అనేవాడు. ఆ ఖాళీ అనేటటువంటి పదం కూడా ఆయనకు రుచించేది కాదు, అంతగా ఆయన ఆ సాధనలో లీనమైపోయాడు. సాధనలో 24 గంటలు నేను క్రైస్ట్ ఉపాసకుణ్ణి, ఖాళీమాత ఉపాసకుణ్ణి కాదు అని గుర్తుంచుకోవటం సాధనా రహస్యం. ఇలాంటి సాధన చేస్తూ 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 ఈ ఉపాసన ప్లస్ సాధన చివరికి ఏం మారాలి, ఆరాధనగా మారాలి. ఆరాధనగా మారటం అంటే మీరు పొందినటువంటి తపశ్శక్తి, మీరు పొందినటువంటి గురువుల యొక్క అనుగ్రహము, మీ స్వార్థము కోసము మాత్రమే ఉపయోగించుకోకుండా మీ కర్మ, మీ పూర్వజన్మ సుకృతం ఎంతమందికి అది పంచిపెట్టడానికి వీలు కలగజేస్తే అంతమందికి నిస్వార్థంగా పంచిపెట్టడం ఆరాధన. ఫలము కోరకుండా చేత ఈ ఉపాసన సాధన ఆరాధన అనేటటువంటి త్రిపుటి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్నారు అనుకుంటాను. రేపు ఎల్లుండి కూడా వీటి మీదే మనం ప్రాక్టికల్స్ యాంగిల్లో డిస్కస్ చేసుకుందాం. స్వస్తి.